गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।
Shirdi Hari Mandirano, Shirdi Hari Mandirano, Ki Baba Hari Bhale Sharude, Ki Baba Hari Bhale Sharude, Ki Ji Maa Ekamu Parano, Shirdi Ye Maa Pandari Poram. Shri Hari Mandiram, Shri Hari Mandiram, Ki Baba Hari Bhale Sharude, Ki Baba Hari Bhale Sharude, Ki Ji Maa Ekamu Param, Shri Diye Maa Pandari Poram.
Shri Mahapandari Poram. Oh. మానవజాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విలక్షణమైన అద్భుతమైనటువంటి ప్రయోగము రూపుదాల్చుకుంటుంది. దానికి కావలసినటువంటి ఏకైక పనిముట్టు అంతర్యాత్ర చేయగలిగేటటువంటి టెక్నిక్. కళ్ళు లోపల వైపు చూడాలి, చెవులు లోపల నుంచి వచ్చేటటువంటి ధ్వనిని పట్టుకోవాలి, స్పర్శ లోపల మెదులుతున్నటువంటి ఆ గురు సత్తా యొక్క కదలికలు గుర్తించాలి, ముక్కు గురు చేతనత్వము నుంచి వచ్చేటటువంటి సువాసనను ఆఘ్రాణించాలి, నాలిక ఆ దివ్యమైనటువంటి రసానుభూతిని అనుభూతి చెందగలగాలి, పంచేంద్రియాలు కూడా అంతర్యాత్ర. ఆ స్థితి నిరంతరము ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా కూడా నిరంతరము ఆ స్థితి ఉండాలి, దాన్ని మీరు మరవరు. ఆ జ్ఞానము ఉంటే మరవరు. మీకు ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ పదం వినగానే మీ యొక్క ఇంగ్లీష్ జ్ఞానము ప్రతిస్పందిస్తుంది. మీరు దానికి నాకు ఇంగ్లీష్ వచ్చు నన్ను జ్ఞప్తికి చేసుకోవాలి, ఉండండి ఉండండి నేను ఏం చదివానో గుర్తు చేసుకోవాలి, అసలు ఈ భాష నేను చదివానా లేదా అంటే మీరు చదవలేదని అర్థం. అంతే, తక్షణము ప్రతిస్పందిస్తుంది మీ జ్ఞానము, ఎప్పుడో కాదు. అనన్య చింత ఆ స్థితి మీద. ఆ అనన్య చింత ప్రాక్టీస్ చేస్తూ ఒక విలక్షణమైన అద్భుతమైనటువంటి ప్రయోగములో మీరు పాలు పంచుకుంటున్నారు అనే దానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మీరాబాయి ఈ విద్యలో నిష్ణాతురాలు, తుకారాం ఈ విద్య చాలా బాగా నేర్చుకున్నాడు, అవధూతులందరూ ఈ విద్య యొక్క సజీవ ప్రతిమలే. కానీ మానవ జాతికి పరిణామక్రమము అందజేయబోతున్నటువంటి ఆ విలక్షణమైన అద్భుతమైనటువంటి ప్రయోగములో వారు మన జ్ఞానము ఉన్నంత వరకు పాలు పంచుకోలేదు. చేశారు వాళ్ళు, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించండి. అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు, సర్వజ్ఞులు, సర్వసమర్థులు యొక్క జ్ఞానాన్ని నేను కించపరచటం లే. వాళ్ళ రోలు వేరు, మన రోలు వేరు, మన గురు పరంపర యొక్క రోలు వేరు. విశ్వ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుని తాను ఎక్కడున్నానో అక్కడ బాధ్యతలను పరిపూర్ణముగా చేస్తూ కూడా తాను ఆ స్థితిలో నిరంతరము ఉంటూ అనేకులను ఆ స్థితికి ప్రేరేపించుట అనేటటువంటి ప్రయోగము జరుగుతోంది. లారీ మహాశయ దానికి పెద్ద ఉదాహరణ, సివివి దానికి చాలా పెద్ద ఉదాహరణ. ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కానీ ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పై అధికారి, మిలిటరీలో జాబ్ అయింది, వాళ్ళ పై అధికారి, చాలా పెద్ద పోస్ట్ కాదు, ఇది చాలా చిన్న పోస్ట్, అంచేత కుటుంబ నిర్వహణకి ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వచ్చేది. ఆయన చెప్పేవాడు, ఉద్యోగం చేస్తూ మిలిటరీలో స్టోర్ కీపర్గా ఉద్యోగం చేస్తూ ట్యూషన్స్ చెప్పేవాడు. ఏ స్థాయి వ్యక్తి, జగద్గురువు స్థాయి వ్యక్తి. అది అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ప్రయోగము మీకు చెప్పబడుతున్నది. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ స్థితి వస్తే మీ భౌతిక జీవితాల యొక్క భౌతిక స్థితిలో మార్పు రాదు, మీ ఆంతరిక స్థితి సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా మారుతుంది, అది వేరే విషయం. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళాడు కాశీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, కలకటా అనుకుంటా, కలకటాలో ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తే బాస్ చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏంటంటే ఫినిష్ అన్నాడు. ఎవడు ఫినిష్? భార్య ఫినిష్ అన్నాడు. ఉండండి అన్నాడు, ఏమీ లేదు, వస్తోంది ఆవిడ అన్నాడు. అందుకే నిన్ను పిచ్చివాడు అంటారు. ఆయనకు ఆ పేరుంది, మీకు ఆ పేరు రాకపోతే మీరు ఈ దారిలో లేరు అని అర్థం. అంచేత అందుకే నిన్ను పిచ్చివాడు అంటారు. చచ్చిపోయిందయ్యా బాబు, డాక్టర్ చెప్పాడు, టెలిగ్రామ్ వచ్చింది, ఇంకా అంతే. షీఈస్ ఆన్ హర్ డెత్ బెడ్, ఎప్పుడు 3 నెలల కిందట ఎప్పుడు టెలిగ్రామ్. ఆ పూర్వకాలంలో ఇవంతా ఈమెయిల్స్ ఇన్స్టెంట్ లేవు కదా. లేదండి, నేను చెప్తున్నాను కదా, షీఈస్ ఆన్ హర్ వే, ఏం అయిపోలేదు, షీఈస్ ఆన్ హర్ వే టు మీట్ యూ అన్నాడు. మంచిదే బాబు, వెర్రాడో వీళ్ళు అన్నాడు. అలాగే ఉన్నాడు. ఇంకో 2 నెలలు గడిచాయి. ఏం జరిగింది, ఈయన కేబిన్లోకి వెళ్తూ ఉంటే ఆఫీసర్ గారి భార్య ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, కేబిన్ బయటకు వస్తుంది, వచ్చి ఆగిపోయింది ఈయన్ని చూసి. ఈ వ్యక్తే వచ్చాడు, నేను చావు బతుకుల మధ్య ఉంటే రక్షించాడు నన్ను, ఇతని వల్లే నేను తిరిగి బతికాను. ఆ విద్య మీరు నేర్చుకునేటటువంటి విద్య, ఆ విద్య, వాళ్ళు మనకి గురువులు. ఎందుకు వాళ్ళని గురువులు అంటాం, మీరు కూడా ఆ స్థితికి వెళ్తే ఆయన గురువు. నేను ఎవరికైనా కెమిస్ట్రీ చెప్పాను అనుకోండి, వాడు ఫెయిల్ అయ్యాడంటే నేను అంత అద్భుతమైనటువంటి గురువుని అనమాట. అలాగే మీరు లహరీ మహాశయ యొక్క గురు పరంపరలోని వారే, ఇది చేయలేకపోతే మీరు ఫెయిల్యూరే, ఆయన ఫెయిల్యూరే గురువుగా. కానీ గురువుగా ఆయన ఫెయిల్యూర్ కాలేడు కనుక మనం చేత కాకపోతే తప్పవరది మంది. ఆ విలక్షణమైనటువంటి ప్రయోగంలో మీరు భాగస్వాములు అవుతున్నారు, అది అర్థం చేసుకోండి. విలక్షణత అది. ఇదివరకు ఇంత ఓపెన్గా మీరు కూడా ఆ స్థితికి ఎదగాలి అని బల్లగుద్ది ఎవరూ చెప్పలేదు. చేసుకుంటే వస్తుంది, జన్మజన్మల అదృష్టం, నీ కర్మ. ఇక్కడ కర్మ అది అనేటటువంటి మాటే లేదు. ప్రయత్నలోపం అది కర్మ కాదు, అది మీకే తెలుస్తుంది మీ ప్రయత్నలోపం ఉందో లేదో. చిన్న చిన్న విషయాలలోనే ఆలస్యం అవుతూ ఉంటే అనేక ఉదాహరణ నేను లెక్కించగలను. తక్షణము చేయగలిగేటటువంటి పనులే మీరు చేయలేకపోతే చచ్చిపోతున్న వాడిని ఏం బతికిస్తారు? బతికించినా వాడి కర్మ అది, మీ వల్ల బతికాడు అంటే వాడు ఎలాంటి వాడు ఊహించుకోండి, అందుకు వాడి కర్మ అనేది. ఆ అద్భుతమైన విలక్షణమైన చేతనత్వము చాలా సులభము. తీవ్ర సంవేగాన ఆసన్న ఈ క్షణమే మీరు పొందగలరు దాన్ని. అబద్ధమేం చెప్పటం లేవాళ్ళు, మరి రావటం లేదే, నువ్వు ప్రయత్నించడం లేదు అంతే. ఇది మనకి స్పష్టంగా మనసులో నాటుకోవాలి. ప్రయోగము ఏంటి? అమరత్వ ప్రయోగము. ఎవరు అమరులు? మీరు అమరులే. ఇతరులని మీరు అమరులు చేయగలగాలి. ఆ వాసన మీలో రావాలి, ఆ వేడి మీలోకి రావాలి. ఆ ప్రయోగం ఇక్కడ చేస్తున్నాం మనం. సక్సెస్ఫుల్ ప్రయోగమే అది. చేసేసి చేసేసి ఇంకా వాళ్ళు ఏంటంటారు దాన్ని, ఓపెన్ చేశారు మార్కెట్కి మందు. ప్రయోగాలు చేసి చేసి ఇది టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ మీరు చేయండి, మీరు కూడా మా శ్రేణిలో చేరిపోతారు. కానీ దానికి మీరు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. దానిని మీరు చాలా జాగ్రత్తగా ఈ పాటలలో గమనించాలి. ఆ పాటలు పాడమనేది అందుకు, పాటలు గుర్తున్నంత బాగా, పాటలు మనలోకి చొచ్చుపోయినంత బాగా ఎంత పెద్ద లెక్చర్ అయినా చొచ్చుకోదు. అంతర్యాత్ర, తాళం చెవి. ఈ గురుతత్వ స్థాయికి మనము ఎదగగలిగేటటువంటి దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము. ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలి అంటే, ఏదైనా ఒక ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అనేక మార్గాలు ఉండవు కదా. రాజమార్గం ఒకటే ఉంటుంది. తలుపులు భద్రకొట్టుకుని గోడల మీద కన్నాలు వేసి వెళ్ళే మార్గం, అది కూడా ఒక మార్గమే. శ్రీకృష్ణుడు పెద్ద ఎక్స్పర్ట్ అందులో, కానీ అది వేరే విషయం. నేను రాజమార్గం గురించి మాట్లాడుతున్నాను. ఒకటే ఉంటుంది, సింహద్వారం, సింహద్వార ప్రవేశం. ఏమిటి అది అంటే అనిశ్చల మౌన స్థితి. ఆ నిశ్చల మౌన స్థితిని మనము రామ అనే పేరుతో పిలుస్తాం. లహరి మహాశయ కూటస్థ అనే పేరుతో పిలిచాడు. గురుదేవులు గాయత్రి అనే పేరుతో పిలిచారు. క్రైస్ట్ ద ఫాదర్ ఇన్ హెవెన్ అన్నాడు. సిక్కులు గురువాణి అన్నారు. పేరు ఏదైనా బ్లావెట్స్కి మనకి అర్థమయ్యే చాలా దగ్గర భాషలో చెప్పింది, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనము యొక్క భాష, నిశ్శబ్దము యొక్క భాష. దానిని పట్టుకోండి మీరు. ముఖ్యముగా ఆశ్రమానికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోయి నిశ్శబ్ద స్థితి. కానీ ఆ నిశ్శబ్ద స్థితిలో ఉంటూ పని చేయటం అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయినటువంటి టెక్నిక్. అద్భుతము అని చెప్పానే, విలక్షణము అని చెప్పానే. ఆ టెక్నిక్ ఏంటి అంటే, ఇదివరకు తపస్సులు చేసి సాధనలు చేసి 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు 12 ఏళ్ళు, సాయి ఏమంటాడు, 12 ఏళ్ళు నేను నా గురువును మాత్రమే చూస్తూ ఉన్నాను. గురువును చూస్తూ ఉన్నానంటే ఇదే, అక్కడ మౌనంతో చూస్తూ ఉన్నాడు, పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ స్థితి నుంచి చిత్తుడు కాకుండా ప్రయత్నిస్తూ ఉండేవాడు. వెంకయ్య స్వామి వెర్రి వెంకయ్య స్వామిగా 13 ఏళ్ళు తిరిగాడు. మెడ్రాస్ హైకోర్టు మెట్ల మీద ఆ స్థితిలో పరిపూర్ణత పొందాడు అని ఆయన చెప్పాడు. 13 ఏళ్ళు తిరిగిన తర్వాత మరి ఇక్కడ జరిగే ప్రయోగం ఏంటి, ఇవేమీ మీరు చేయక్కర్లే. ఇలా వెర్రేళ్ళలాగే చదువుకోకలే, వెర్రి అనేటటువంటి పేరు మీకు వచ్చిందనుకోండి, మీరు ఎక్కడో పప్పులో కాలేశారు, రాంగ్ ట్రాక్లో పడ్డారు. అంటే అంత గోప్యముగా అంత గుప్తముగా మీరు ఈ సాధన చేస్తారు. ఎవడికి తెలియాల్సిన పనులు, మీరు మౌనంగా ఉన్నారని ఎవరికైనా చెప్పాలా ఏంటి మీరు? ఎందుకంటే మౌనంగా ఉన్నానని చెప్పటంతోనే మీ మౌనం పోయే. మరి ఎదుటివాడికి చెప్పకపోతే, నువ్వు నిజంగా మౌనముగా ఉంటే వాడు మాట్లాడటానికి వచ్చినా నీతో మాట్లాడలేడు. రమణ మహర్షి, మన గురు పరంపరలో రమణ మహర్షికి శ్రీరామశర్మ ఆచార్యకి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎంచేత ఎంతమంది బొమ్మలు పెడతాను నేను అక్కడ, లింక్స్ ఇంటర్లింక్స్ తెలిస్తే చాలని చెప్పలే. శివాజీకి సమర్థ గురు రామదాస్కి ఉన్న సంబంధం తెలిస్తే, మెహర్ బాబాకి శ్రీరామ శర్మ ఆచార్యకి ఉన్న సంబంధం కూడా మీకు తెలియాలి. ఇంచేత మెహర్ బాబా స్వయంగా చెప్పుకున్నాడు, నేను శివాజీని అని. ఆ లింక్ మీకు అర్థం అవ్వాలి. గురు పరంపరలో శ్రీరామ శర్మ ఆచార్య పనిని మెహర్ బాబా ఎలాగ లాగాడో, లేకపోతే పరస్పరం భావయంత ఒకళ్ళకొకళ్ళు ఎలాగ సహాయపడ్డారు. ఇంచేత మీరు మౌనముగా ఉంటే రమణ మహర్షి యొక్క స్థితి చాలా దుఃఖముతో ఆర్తితో ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. అసలు ఆలోచనలే ఆగిపోయేవి. ఇంక వాడేం మాట్లాడతాడు? మాట్లాడాలంటే ముందు ఆలోచన ఉండాలి కదా. అంత మౌన స్థితిలో ఉండేవాడు రమణ మహర్షి. కానీ ఆ మౌనస్థితి యొక్క ఎఫెక్ట్ ఏమైంది? రమణ మహర్షి యొక్క జీవితంలో జరిగిన చమత్కారాలు మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. ఆ మౌనస్థితి యొక్క చమత్కారాలు అన్నీ కూడా చచ్చిపోయిన వాడిని బతికించడం దగ్గర నుంచి మీ మీ సమస్యలు నివారింపబడటం వరకు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇలాంటి వ్యక్తులు 7000 మంది ఉంటే సంపూర్ణ ప్రపంచము శాంతముగా ఉంటుంది, యుద్ధాలు ఉండవు అని. లక్ష్యం అది, ద టర్నింగ్ ఆఫ్ ది వీల్, సోలార్ సిస్టమ్. మీరు మళ్ళీ చదవాలి, మరి అది చదువుతున్నారో లేదో నాకు తెలీదు. నాకు లోపల ఇంకొక చిన్న భయం ఉంది, వేదాంతులు వచ్చారు చెంబు తప్పేలా జాగ్రత్త అదట్టే, ఏమో పరివరాజకులు ఉన్నారు చదువుకుంటారని నా పుస్తకాలు బయట పెట్టాను నేను. చెప్పినటువంటి నియమాన్ని అక్షరాలా పాటించటం అనేటటువంటిది ఇంకా రాలేదు. రామ ఆజ్ఞను శిరసా వహించటం ఇంకా రాలే. అది రైటా తప్ప ఉప్ప ప్రశ్న అది కాదు. ఏదైనా ఒకటి చెప్పేసరికల్లా మొట్టమొదట మన ఆలోచనలు ఎలా వెళ్తాయి? కాదు ఎస్ అను. పాపం సాయిబాబా అందుకే 3 ఎస్లు పెట్టుకున్నాడు, ఏదో ఒక ఎస్ అయినా వింటాడేమో అని. శ్రీ సత్య సాయి ఎస్ ఎస్ ఎస్. ఆయన్ని ఎందుకులే కాపీ కొట్టడం అని మనం 3 ఎస్లు పెట్టుకుందాం. సమర్థ సద్గురు స్పర్శ ఎస్. దేనికి ఎస్? నియమావళికి ఎస్. అవ్యాహతాజ్ఞ సర్వత్ర, రామరక్షా స్తోత్రంలో వస్తుంది, అతని ఆజ్ఞకి తిరుగు లేదు. ఎవడైనా సరే, ఇంద్రుడైనా సరే, సముద్రుడైనా సరే, ప్రాణం ఉన్నవైనా సరే, ప్రాణము లేనివాడైనా సరే, ఆ రామాజ్ఞకి తిరుగు లేదు అని కదా. ఆ స్థితికి కావలసినటువంటి ప్రయోగశాల ఇక్కడ తయారు చేసుకుంటున్నాం మనం. మీకు ఇష్టం అవుతే తయారవుతుంది. చెప్పాను ఇక్కడంతా కూడా ఆధ్యాత్మిక జగత్తులో అంతా ఫ్రీ విలే, స్వేచ్ఛ తప్ప కంట్రోల్ ఉండదు. కర్ర పట్టుకుంటే వచ్చేటటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య కాదు. లేకపోతే ఈ పాటికి వచ్చేసేది అందరికీ, ఈ డిగ్రీలన్నీ ఎలా వస్తున్నాయో అన్ని డిగ్రీలు వచ్చేసాయి. మరి అక్కడ రికమెండేషన్స్ అవి ఎలా ఉంటాయో మరి నేను ఊహించలేను, కానీ అవి జరగవు అక్కడ. అంచేత నిరంతర మౌన స్థితిలో చెప్పినది తక్షణమే చేయగలిగేటటువంటి శక్తిని ముందు మీరు సంపాదించుకోవాలి. అది ఆ ప్రయోగము. ఏది చెప్తే అది తక్షణమే జరిగిపోవాలి, ఎప్పుడో కాదు. నేను ప్రయత్నించానండి జరగలేదు అంటే మీరు ఆ స్థితిలో లేరు. తమాషా ఏంటంటే, ఆ స్థితిలో మీరు ఉంటే మీరు అన్న మాటకి కావలసిన వనరులు మీ దగ్గరికి కొట్టుకు వస్తాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఆ స్థితిలో ఉన్నామా లేదా అన్నదానికి టెస్ట్ నిరూపణ ఏమిటి అంటే, మీ ఆలోచనలకి మీ కోరికలకి అనుగుణ్యమైనటువంటి పరిస్థితులు కొట్టుకుని మరీ వస్తాయి. తర్వాత మళ్ళీ మీరు ఉపయోగించుకోకపోతే మరి మళ్ళీ అది మళ్ళీ మిమ్మల్ని ఉపయోగించుకునేటట్టు చేయదు. ఆకలేసింది అంటే వంటకాలు మీ దగ్గరికి వస్తాయి, తింటాం మీరు తినాలి. మళ్ళీ ఆ మాత్రం ప్రయత్నం కూడా చేయమనకండి. ఎంత మాయావి అయినా నోరు తెరవకుండా లోపల గట్టాయితే చేత ప్రయత్నం ఉండాలి. అది ప్రాక్టీస్ చేయాల్సింది. మీరు ఏం ప్రాక్టీస్ చేయాలో అర్థం కదా. నిరంతరమైనటువంటి మౌన స్థితి, వాక్యూమ్లో ఉన్నారు. ఇక్కడ ఆచరణలు జరిగిపోతున్నాయి బాహ్య జగత్తులు. ఈ రెండిటికీ మధ్య ఉన్నటువంటి సమన్వయమే యోగము. యోగము అంటే టు యునైట్, కలపటం. యోగించటం అంటే కలిసింది అని అర్థం. ఎవరి దగ్గర చూడటానికి వెళ్తాం, వాడు కనిపించకపోతే యోగం లేదంటాం. కనిపిస్తే అంటే ఏంటి? కలయిక. అంచేత నిరంతర శాంత స్థితే రాముడి యొక్క శక్తి. రామాయణం మీరు మొత్తం చదవండి, అందరూ అందరినీ తిట్టారు, కొట్టుకున్నారు, కానీ రాముడు ఉచ్చరించినటువంటి మాటలు చాలా తక్కువ. మితభాష అని అసలు మాట్లాడు. ఎవడి మాట ఎవడు జవదాటలేడు, అసలు వాడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు మీరు అది అర్థమవుతే మౌనం అంటే ఏంటో అర్థమవుతుంది. కలెక్టర్ గారు లేవటానికి బయలుదేరారు. డ్రైవరు, నువ్వు ఎక్కడున్నా చచ్చావురా అని వాడి ఇంటికి కబురు పంపించి వాడిని నిద్రలేపి, వాడొచ్చాక పెట్రోల్ లేదే కారులో, అంచేత ఏం చేయాలి? ఇంకో నవ్వును ఇచ్చి పెట్రోల్ పంపించుకుని, అంటే వాడు కలెక్టర్ కాదనమాట. ఛద్మవేషధారిణ, కలెక్టర్ అనేటటువంటి ఛద్మవేషం వేసినటువంటి వాడు. వాడు నిజమైన కలెక్టర్ కదిలితే ఏమవుతుంది? మొత్తం బలగం కదులుతుంది, కారులే కాదు, ఇంకా వాడు ఆర్డర్ ఇవ్వాలా? భావం అర్థం చేసుకోండి, రామమ్మ యొక్క శక్తి. దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే రాముడికి ఆ శక్తి ఉందా కృష్ణుడికి లేదా అని కృష్ణ భక్తులు వచ్చి నా మీద పడితే చాలా కష్టాలు వచ్చేస్తాయి నాకు. కృష్ణుడికి ఆ శక్తి ఉంది. మరి క్రైస్ట్కు? క్రైస్ట్కి ఆ శక్తి ఉంది. మరి అల్లాకు? అల్లాకి ఆ శక్తి ఉంది. మరి యోగులకు? యోగులకి ఆ శక్తి ఉంది. మరి మీకు? మీకు ఆ శక్తి ఉంది. అదే ఆ ప్రయోగము, ఆ ప్రిన్సిపుల్ మీరు అర్థం చేసుకోవాలి. కష్టమేం కాదు అది. ఆ కుర్చీలో కూర్చుంటే చాలు. ఆ కథ చెప్తామే, ఆసనము ఏంటది? విక్రమాదిత్యుడి సింహాసనం. కథ అందరికీ తెలుసు కదా. ఆకలితో ఉన్నటువంటి సైనికులు వెళ్ళిపోతూ ఉంటే వాడు అక్కడ కూర్చొని తినండి తినని అనేవాడు, మంచం మీద మంచే దిగొచ్చేవాడు, తిట్టేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంచేత చ్యుతులవుతాం. మళ్ళీ ఆ సింహాసనం నుంచి కింద పడితే వచ్చిన గందరగోళాలు. ఇది మన కష్టాలన్నిటికీ కారణం ఏంటంటే సింహాసనం నుంచి దిగిపోవటం. అక్కడే మన మొత్తము చేతనత్వం యొక్క కేంద్రీకరణ ఆ బిందువు వద్ద జరిగితే కేంద్రీకరణ జరుగుతాయి. కళ్ళు బయటకు చూస్తున్నాయి, చెవులు బయట నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని గ్రహిస్తున్నాయి కదా. ఇది బయట నుంచి వస్తుంది, ఇది కాదు జరగాల్సింది. లోపల నుంచి వచ్చేటటువంటి శబ్దము చెవులు వినాలి, లోపల ఉన్నటువంటి దృశ్యాన్ని కన్ను చూడాలి. రివర్సల్. దాన్నే నేను అన్యోన్య అభావము అత్యంత అభావము అని చెప్పాను. బయటది అత్యంత అభావం అయిపోవాలి, లోపలది అన్యోన్యం, అది తప్ప ఇంకేం లేదు అవ్వాలి. ఇవి మాటల గారిడీలు. భావం మీకు అర్థమైపోతే ఈ మాటలు మీకు తెలియాల్సిన పనులే. మీ మాటలు వాడినా వాడకపోయినా జరిగేది అదే. డాక్టర్కి జ్వరం వచ్చింది పారాసెటమాల్ మాత్ర వేసుకుంటాడు, మీకు జ్వరం వచ్చింది పారాసెటమాల్ మాత్ర వేసుకుంటాడు, ఒకటే పని జరుగుతుంది. తేడాలు ఏముండవు. డాక్టర్కి తెలిసి జరుగుతుంది, మనకి తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి తెలియకుండా అన్నీ జరుగుతున్నాయి. ఆ రామశక్తి వల్లే, ఆత్మశక్తి వల్లే, మనలో ఉన్నటువంటి ఆ జీవనీ శక్తి వల్లే ఇవంతా చేయగలుగుతున్నాం మనం. కానీ ఆ జీవనీ శక్తిని గుర్తించటం లేదు, ఆ లైఫ్ ప్రిన్సిపుల్ని మనం గుర్తించటం లేదు, ఆ ఆత్మ రాముణ్ణి మనం గుర్తించటం లేదు. రామశబ్దం ఎందుకు వాడుతున్నాను అంటే రాబోయేది రామనవమి కనుక. అది అయిపోగానే రాముణ్ణి వదిలేసి గాయత్రిని పట్టుకుంటాం. కానీ పదాలు మారిపే ఆ కన్ఫ్యూజన్ కాకండి మీరు. అంచేది ఇప్పుడు రాముడు చెప్తున్నాను కనుక రామ రామ అనేసి రేపు గాయత్రి చెప్పేసరి రాముడిని వదలక్కర్లే మీరు. ఏదన్నా ఆసక్తి అని అర్థమవుతే మీ గొడవలే. మీ టీవీ ఏ బ్రాండ్ది మీరు గొప్ప చెప్పుకోవడానికి చెప్పవచ్చు. నాది జపనీస్ టీవీ అని, ఇదేమో నేను హోమ్మేడ్ టీవీ అని, కానీ బొమ్మ ఒకటే వస్తుంది. మీ బ్రాండ్ నేమ్స్ నేను అడగటంలే. మీరు సాయిబాబా భక్తులా, క్రిస్టియన్సా, ముస్లింసా, రేషనలిస్ట్సా, భగవంతుడు నమ్మని వాళ్ళు అని మీసాలు తిప్పేవాళ్ళ? వాడు మీసం తిప్పటానికి బలం కూడా ఎందువల్ల వస్తుంది? లోపల చేతనత్వం ఉంది కనుక. అంచేత మీసాలు తిప్పేవాడికి పాపం తెలియదు అంతే, ఆ మీసాలు అందువల్ల తిప్పగలుగుతున్నాడు వాడది. వాడినెత్తి మీరు పడిపోకండి, ఇదంతా విని మీరు మీరు అర్థం చేసుకోండి. మౌనము అనంతమైనటువంటి శక్తి కేంద్రముతో ఉన్నటువంటి ఆ బిందువులోంచి శక్తి అంతా ప్రవహిస్తుంది. పెద్ద మెషిన్, కరెంటు మెషిన్, కరెంటుతో పనిచేసే మెషిన్ చాలా పెద్దది ఉంది అనుకుందాం మనం. ఈ లేసర్ ప్రింటర్స్ అవి లేసర్ కాదు, పెద్ద పెద్ద ప్రింటర్స్ పేపర్స్ అవి ప్రింట్ చేస్తారు, ఆఫ్సెట్ ప్రింట్ కదా, కరెంటుతోనే పనిచేసేది. ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? బిందువులోంచి వస్తుంది. ఒక వైర్లోంచి మూడు పాయింట్స్ లాగుతాం, మళ్ళీ ఒక వైర్లోకి వెళ్ళిపోతాయి. అవి వన్ ఇన్ త్రీ, త్రీ ఇన్ వన్. శక్తి ఎప్పుడూ అలాగే పనిచేస్తుంది. ఒకటి మూడుగా మారుతుంది, మూడు ఒకటిగా మారుతుంది. ఆ బిందువు దగ్గర కనుక మనం ప్లగ్ పాయింట్ పెట్టుకోగలిగితే ఇంకా కరెంటు మీలో ప్రవహిస్తుంది. కానీ భౌతికమైనటువంటి శక్తి కరెంటుకి, అంటే వైజ్ఞానికులు పట్టుకున్నటువంటి శక్తులకి, మనం మాట్లాడుకున్నటువంటి శక్తికి ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది. ఈ శక్తికి జ్ఞానము కూడా ఉంది. అంచేత నీ స్థాయిని బట్టి శక్తి దిగుతుంది తప్ప నువ్వు కావాలి అనుకున్నంత శక్తి దిగదు. అది అదృష్టం. లేకపోతే కాలిపోతాం, భస్మం అయిపోతాం. వివేకానందుడికి అసలు ఆ స్థితి ఎలా ఉంటుంది? రామకృష్ణ పరమహంస తాళం చెవి ఇవ్వటంలే, ఇచ్చేస్తే వచ్చేస్తుంది కదా, సో సింపుల్ అనుకున్నాడు. వేధించి పారేశాడు. అసలు అది ఏంటో చూస్తా నేను. మొత్తం అనవసరండి, నీకు చిన్నది ఒక కణిక అలా ఇస్తాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు? అది చెప్పనన్నాడు. అది ఎందుకు ఆ మాట అన్నాడో కూడా తర్వాత చెప్తాను నేను. అంచేత ఆ అనుభూతి మీకు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, అందుకని నిరంతర స్మరణ ఉంచుకోమనేది. అంటే అలా వచ్చేలా పోతుంది, అప్పుడు పట్టుకోగలిగితే ఓకే, లేకపోతే మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అందుకు అన్న చింత కావాలి. సరే చెప్పాడు వివేకానందకి. మరి అమ్మ అనుగ్రహం ఉంది కదా, జ్ఞానం కావాలి అంటే సరే అందిగా. ఒకరోజు పొద్దున్నే వివేకానంద రూమ్మేట్ పరిగెట్టుకొచ్చాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి. అయిపోయింది పని అన్నాడు వివేకానందది. ఏంటి ఆరుస్తున్నట్ట, నా శరీరం ఇది, నా శరీరం ఇదని. ఒక కణిక ఆ శక్తి యొక్క జ్ఞానము మీకు ఎంత శక్తినిస్తుందో అసలు మీరు ఊహించలేరు. మీరు ఎంతన్నా భౌతిక జగత్తు నుంచి ఆ శక్తిని ఊహించగలరు తప్ప అనంతం అనేటటువంటి భావం మనకు అర్థం కాదు. అసంభవం. అర్థమైందంటే మీరు ఉండరు. అందుకని అహంకారం లేని స్థితిలో అది దిగితే సేఫ్. మీరు ఇంచంటే మీరు లేరు కనుక షాక్ కొట్టదు. ఆకాశానికి ఏం షాక్ కొడుతుంది? ఎంత పెద్ద కరెంట్ అయినా పిడుగు పడింది, పిడుగు ఎవరిని కాలుస్తుంది? ఆకాశాన్న. ఏదైనా వస్తువు అక్కడ ఉంటే పదార్థం భస్మం అయిపోతుంది. మనలో ఉన్న పదార్థం యొక్క మొత్తం కలియక ఏంటి అంటే నేను. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఎందుకు వద్దంటారు వాళ్ళు? అహంకారం ఉన్నంత వరకు ఆ దివ్యానుభూతి రాలేదు. వస్తేనే ఉండవు, ఫినిష్ అయిపోతాడు. అతి తీవ్రమైనటువంటి సంవేగము వల్ల రామకృష్ణ పరమహంస ఆ స్థితికి వచ్చాడు. ఇంకా దిగక తప్పదు దానికి. అది కూడా ఎంత జ్ఞానము ఉన్నా దానికి కొన్ని నియమాలకు అది కట్టుబడి ఉంటుంది కదా. తీవ్ర సంవేగాన ఆసన్న అన్నది ఫార్ములా పాపం. ఆ ఫార్ములా పతంజలి రాసింది కనుక అది విందు. దానికి ఆ లక్షణం ఉంది కనుక పతంజలి ఆ సూత్రాన్ని పెట్టాడు. తీవ్ర సంవేగాన ఆసన్న అన్నది దాని లక్షణం. అది రామకృష్ణ పరమహంస ఆ స్థితికి వచ్చాడు. కానీ రామకృష్ణ పరమహంసలో ఆ స్థితిలో సరి అయినటువంటి శారీరక స్థితి లేనటువంటి ఉన్నాడప్పుడు ఇంకా. కానీ ఆవేగం ఉంది, అర్థమైందా చెప్తుంది? శరీరము, శరీరము అంటే మీరు గుర్తుంచుకోండి భౌతిక శరీరమే కాదు, మూడు కలిస్తే శరీరం అంటాం మనం. స్థూల సూక్ష్మ కారణ శరీరాల కలయిక గురించి మాట్లాడతాం మనం. త్రీ ఇన్ వన్ అనేది అందుకు. ఎప్పుడు కూడా శరీరము అని ఆధ్యాత్మిక జీవితంలో వాడితే మూడింటిని కలిపి చెప్తాం మనం. ఈ మూడింటిలో భావమే శరీరము అద్భుతంగా సెట్ అయిపోయింది రామకృష్ణ పరమహంసరి. భౌతిక శరీరం ఇంకా సెట్ కాలే. దానికి మళ్ళా కారణాలు చాలా ఉన్నాయి. సెట్ కాలేదు, మరేం చేయాలి? అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, నువ్వు నెత్రుకక్కు చస్తా ఉన్నాడు. దానివల్ల ఏమైంది ఆయనకి? ముక్కులోంచి, దాంట్లోంచి నల్లటి రక్తం బయటకు కారిపోతుంది. ఆ మాట ఆయన బంధువు ఎవడు అన్నాడు, నాకు గుర్తు లేదెవరో. అతను వస్తాడు, ఎవరు వచ్చి అంటే రామకృష్ణ పరమహంస ఏడు ముఖం పెట్టి అంటాడు, చూడు ఏం చేసావు నందని. వాడు బాధపడతాడు. అప్పుడు ఒక యోగి అక్కడికి వస్తాడు. అదే ఇందాక నేను చెప్పింది, మీరు ఆ నిరంతర మౌనస్థితిలో ఉంటే మీకు చెప్పగలిగేటటువంటి వ్యక్తులు మీ దగ్గరికే వస్తారు. రామకృష్ణ పరమహంస ఎక్కడికి వెళ్ళాలి, ఆ గురు పరంపర మొత్తం ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంది. వాడు చెప్పాడు ఆ నెత్తుని చూసి, చాలా అదృష్టవంతుడివి, ఇంకొక క్షణం ఆలస్యం అయి ఉంటే, ఇదే కనుక పైకి వెళ్ళుంటే, జడ సమాధిలోకి వెళ్ళిపోయి ఉండేవాడివి. జడ సమాధిలోకి వెళ్తే ఏమవుతుంది, వాడికి బాగానే ఉంటుంది కానీ వాడికి ఉపయోగపడదని ప్రపంచానికి ఉపయోగపడుతుంది. కానీ మనం అంత కంగారం పడక్కర్లే, అంత తీవ్రమైనటువంటి సంవేగము లేదు, ఉన్న ప్రమాదం లేదు, అలా ఎవడో ఒకడు వస్తాడు. సో నో వరీ, ఎంచర్ మీరు సంవేగం తెచ్చుకోవచ్చు, అందువల్లే మాస్టారు మేము అనొద్దు. ఆ శాంత స్థితి, నిరంతర మౌన స్థితి అభ్యసించండి. తత్ర స్థితో యత్న అభ్యాస, యత్న అంటే ప్రయత్నపూర్వకము, కానీ యత్నించాలి మీరు, దానంతట అది రాదు. ఏం చేస్తున్నా ప్రాక్టీస్ చేయండి, దానికి ఒక ముహూర్తం పెట్టుకోకండి. భోంచేసాక చేయొచ్చా మాస్టరు, అసలు నువ్వు జీవించి ఉన్నదే దానివల్ల, భోంచేసాక బతకొచ్చా అని అడిగినట్టు ఉంటుంది అది. ఆ ప్రశ్న అంత అసందర్భం అది. అందరూ ఆ ప్రశ్నలు అడుగుతారు కనుక అది ఉచితం అనిపిస్తుంది. అందరూ మూర్ఖులు. తర మౌన స్థితి చాలా సులభం అది ప్రాక్టీస్తో, ఏదైనా సులభమే ప్రాక్టీస్ చేస్తే. పెద్ద పెద్ద సాధనలను శరీరాన్ని అసలు ఎలా వంచేస్తారు సర్కస్లో. యత్న ప్రయత్నిస్తూ వచ్చేస్తుంది. అలాంటిది మనస్సు లొంగదీయటం ఎంతసేపు చాలా ఈజీ, మనస్సు శరీరం కష్టం లొంగదీయటం. ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్ మనస్సు మీరు చెప్తే లొంగిపోతుంది అది, ఇష్టపడితే. కండిషన్ అది, దీనికి మీరు ఇష్టపడాలి అంతే, ఇష్టం ఉంటే వద్దు లొంగిపోతుంది అది. అద్భుతమైనటువంటి శక్తి. రామరక్షా స్తోత్రంలో దీని గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. పరివరాజకులుగా ఒక విలక్షణమైనటువంటి ప్రయోగంలో భాగంగా మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ విద్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తేవాలి. ఎలా వస్తుంది, పుస్తకాల వల్ల వస్తుంది. ఇంకేత ప్రస్తుతం ఇమీడియట్గా మనం రెండు పుస్తకాలకి రెడీ చేయాలి. ఒకటి కల్కి అవతారమే గురు సత్తా. మరి అది రెడీ అయిందా, మ్యాటర్ రెడీ అయింది కదా, ఇంగ్లీషు హిందీ తెలుగులో. రెండోది ఈ రామరక్షా స్తోత్రము మూడు భాషల్లోనూ. నా ఉద్దేశం అది 20 పేజీలు 25 పేజీలు పుస్తకాలు అవుతాయి, అవి ఆ సైజులోనే ప్రింట్ చేద్దామని కూడా ఉద్దేశము. ముందు మీరు దాన్ని పాటిస్తూ ఇతరులకి ఆ పుస్తకాలు అందజేయండి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు నిరంతరము ప్రాక్టీస్ చేయండి, అభ్యాసము వల్ల వస్తుంది ఇది. తత్ర స్థితే యత్న అభ్యాస, ప్రయత్నించటం వల్ల అభ్యాసము వల్ల ఆ స్థితిలో ఉండగలుగుతారు. ఏ స్థితిలో, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం యొక్క స్థితిలో. మీ దగ్గరికి రోగి ఎవడైనా వస్తే ఏం చేయాలో తెలుస్తుంది, ఆర్థిక సమస్యలు ఉన్నవాడు వస్తే ఏం చేయాలో తెలుస్తుంది. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ సమస్యల గురించి నేను చెప్తున్నాను, ఎందుకంటే మీకు సమస్యలు ఉండవు కనుక. ఆ స్థితిలో ఉన్నవాడికి కూడా సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంకా వాడు ఇంకోటికే ఉపయోగపడతాడు. అందువల్ల మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అనే మాట వాడుతున్నాను నేను అక్కడ తెలిసి. మీకే సమస్యలు ఉండవు, గ్యారంటీ అది. ఇందాక పాట అర్థం అదే. ఆ విధానం తెలుసుకోండి, చాలా సింపుల్ టెక్నిక్ అది. అది ఈత వచ్చిన వాడు ఈతరాని వాళ్ళకి చెప్పినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది చాలాసార్లు, చాలా సింపుల్ టెక్నిక్ అంటే. కానీ టెక్నిక్ చాలా సింపులే. ఎందుకు సింపుల్ అంటే, మరి అందరూ ఈత నేర్చుకోగలుగుతున్నారు కదా. ఈత రాని వాడికి ఈత చాలా కష్టంగా అనిపించినా వాడు నేర్చుకోగలడు కదా, గ్యారంటీ కదా అది. ఇది అంతే, చాలా జాగ్రత్తగా వినండి. ఏ విధమైనటువంటి కోరికలు ఆలోచన లేనటువంటి మానసిక స్థితి మీరు పొంది ఉండగలిగితే అన్నీ మీ వైపు ప్రవహిస్తాయి. ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది, నేచర్ ఎబోర్స్ వాక్యూమ్. ఎబోర్స్ అంటే తెలుసు కదా, పరమ అసహ్యం అన్నమాట. ఎబోర్స్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఇంకా అసహ్యం యొక్క పరమోత్కృష్ట స్థితి అన్నమాట. అది ప్రకృతికి వాక్యూమ్ అంటే తెలుసు కదా, శూన్యస్థితి అంటే ఇష్టం ఉండదు. అంచేత ఏ కోరికలు లేని మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే ఏమవుతుంది, అన్నీ మీ వైపుకి వస్తాయి. సింపుల్ లాజిక్, దానికి వేదాంతం అక్కర్లే. అవగాహన ఉంటే చాలు, ప్రకృతి నియమాల యొక్క అవగాహన. ఆ శూన్యస్థితి గురించి బుద్ధుడు చెప్పాడు, నిర్వాణం ఉన్నాడు దాన్ని, అన్ని కోరికలు తీర్చేటటువంటి స్థితి. అందరూ అదే మాట అంటారు రకరకాల పేర్లతో, కానీ ఆ స్థితి ఇంత సులభం అని మనకు అర్థం కాదు. ఎన్ని రకాలుగా పిల్లి మొగ్గలు వేయమంటారు మాస్టరు, అంగ ప్రదర్శనలు చేయాలంటారా, హిమాలయాలకు వెళ్ళిపోవాలంటారా, ఎక్కడికి వెళ్ళక్కలి. ఎక్కడికి వెళితే వచ్చేది అవుతే ఈ పాటికి అది డబ్బున్న వాళ్ళందరికీ వచ్చేసి ఉండేది. అది అది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి మీరు ట్రై చేయండి కళ్ళు మూసుకుని. ఏం ట్రై చేస్తారు, ఖాళీగా ఉండండి అంతే. ట్రై చేసేది ఏముంది అక్కడ, శాంతంగా. అంత స్థితి యొక్క విద్య మీకు అర్థమైపోతే ఇన్నాళ్ళు నేను చెప్తున్నటువంటి సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత మీ గుప్పెట్లో ఉంటుంది. కానీ అది నీ గుప్పెట్లో ఉంది అనుకున్నావో అది ఉండదు. జరంటే నువ్వు వచ్చేసి ఆలోచన వచ్చేసింది, అది ట్రిక్. కళ్ళు తెరిచి ఆ స్థితిలో ఉండొచ్చు, కళ్ళు మూసుకుని ఆ స్థితిలో ఉండొచ్చు, యుద్ధము చేస్తూ కూడా ఆ స్థితిలో ఉండొచ్చు. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది అదే, అది అర్థం అయిపోయింది అతనికి. అర్థమైపోతే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా చలించకండి మీరు, నిష్కంప స్థితి. పరమశాంత స్థితి. యానీ బెసెంట్ని హిమాలయాలలో ఉన్నటువంటి వాళ్ళ గురువు ఈ టెక్నిక్ నేర్పుతున్నాడు. లండన్లో ఆవిడుంది, హిమాలయాల్లో గురువు ఉన్నాడు. ఎలా నేర్పుతున్నాడు అని ప్రస్తుతం నన్ను అడగకండి, నేర్పవచ్చు. నేర్పుతున్నాడు ఆవిడ ప్రశ్న అడిగింది. అప్పుడు లండన్లో ఇక్కడ ఏదో ఒక ఏంటంటే రాయిట్స్ జరుగుతున్నాయి. గురువు ఏం చెప్పాడు, నువ్వు పరమశాంత స్థితిలో ఉండు, నిష్కంప స్థితిలో ఉండు. అదే స్థితిలో ఉండి నేను వీధిలోకి వెళ్తే ఏమవుతుంది అని అడిగింది. వెళ్ళి చూడు అన్నాడు. వెళ్ళింది. నాలుగు వైపుల నుంచి 10 మంది దుడ్డుకర్రలు పట్టుకుని ఆవిడ నెత్తి మీద కొట్టారు. ఆవిడ అక్కడ లేదు, ఆవిడ 2వ స్ట్రీట్లో ఉంది. అంటే సశరీరముగా ఏమైంది ఆవిడ, నిజంగా జరిగిన సంఘటన ఇది. కానీ మీరు ఆ స్థితిలో ఉంటే బాణాలు ఏం పనిచేయవు. వశిష్ఠుడి మీద విశ్వామిత్రుడు ఏ బాణం పనిచేసింది, అందుకే దిగ్బలం అన్నాడు. చాలా అధోబలం ఎందుకన్నాడు. కానీ మీరు ఆ మానసిక స్థితిలో ఉండాలి, అది ఆ బ్రహ్మ విద్య యొక్క రహస్యం అది. కానీ ఆ మానసిక స్థితిలో ఉండి మీలో ద్వేషాలు ఉన్నాయనుకోండి, మీకు ఆ స్థితి లేనట్టేగా. మీకు నిరంతరము మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి భగవంతుని యొక్క వాక్ మీకు ప్రతి చోట తెలుస్తుంది, ప్రతి చోట తెలుస్తుంది. కానీ మీరు అక్కడి నుంచి చితులు కాకూడదు, అంతే రహస్యము, సీక్రెట్. దానికి గందరగోళం అంతా ఈ లెక్చర్లు అంతా కూడా. అశాంత స్థితిలో ఉండి పని చేయగలగాలి. అది శాంత స్థితిలో ఉండటం పెద్ద కష్టమేం కాదు, కూర్చుని ఉండిపోతాం. కానీ 8 పావైంది, ఇంకా మాస్టర్ వదలటం లేదు, ఇంటి దగ్గర పని ఉంది, ఇంకా మీరు శాంత స్థితిలో ఏముంటారు. ఓకే, పని ఉంటే వెళ్ళండి. నేను ఎవరికైనా ఏదైనా పని ఉంటే నేను చాలాసార్లు చెప్తాను, నేను పరివ్రాజకులుగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇక్కడే ఉంటారు కనుక చెప్తున్నాను నేను ఇది. ఎందుకు ఆ సింప్లిసిటీ పూర్ణమి నాడు అర్థమైనంత బాగా టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాలం యొక్క మహిమ, పరీక్షకు ముందు చదివినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వాడు యూనివర్సిటీ ఫస్ట్ స్టూడెంట్ కావచ్చు, జూన్ జూలైలో వాడు బాగా చదివి ఉండొచ్చు ఆ ప్రశ్నని, కానీ పరీక్ష ముందు దాన్ని బ్రష్ చేసుకోలేదు వాడు. తెలుసు కదా ఏమవుతుందో, ఒకడికి ఏది రాదు, పరీక్షల ముందు మూడు క్వశ్చన్లే చదివాడు. అలాంటి గనుల్లో నేను ఒకడిని. క్వాంటమ్ కెమిస్ట్రీ అని కొత్త పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు మాకు ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. మాది ఫస్ట్ బ్యాచ్. 8 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకి జవాబు రాయము అని క్వశ్చన్ పేపర్ మోడల్ ఇచ్చారు. మాకు 4 ప్రశ్నలు వచ్చు, 5 ప్రశ్నలు రాదు, బట్టి కొట్టేశాం. ఆ సబ్జెక్ట్ అలాంటిది, కొంచెమైన క్వశ్చన్ మారుస్తే రాదు. మా అదృష్టం బాగుండి 3.5 క్వశ్చన్లు వచ్చాయి. క్వాంటమ్ కెమిస్ట్రీ ఫుల్ మార్క్స్ పడ్డాయి, 80% వచ్చింది. కానీ క్వాంటమ్ కెమిస్ట్రీ అంటే ఏంటో నన్ను అడగండి, నాకు ఇప్పటికీ తెలియదు. అంచేత సకాలములో నేర్చుకున్నటువంటి విద్య ఫలించినట్టు ఇది సకాలము అని చెప్తున్నాను నేను. ఈ విద్య, ఈ ధ్యానస్థితి మహామహామహులకే రాలేదు, కానీ మీకు ఎందుకు వస్తుంది అంటే సకాలములో మీరు దీన్ని వింటున్నారు కనుక అది మన అదృష్టం. అని ప్రాక్టీస్ చేయాలిగా, విన్నా ప్రాక్టీస్ ఏం చేయాలో అర్థమైంది అందరికీ. ఏమీ చేయకలే మీరు అదే వచ్చిన గొడవ. మాటల యొక్క గడబడి ఏంటి అంటే మీరు చెయ్యాలి అని చెప్తున్నాను నేను. అసలు మీరు చేయవలసిందేం లేదు, నోరు మూసు కూర్చోటే. రమణ మహర్షి చెప్పింది అందుకే ఊరకుండబ్బా అన్నాడు. ఏం ఊరకుండబ్బా, దోమలు కుడితే ఉంటే అనొచ్చు మీరు. దోమలు కుడితే గోక్కోండి, ఆలోచించకండి. చాలా సులభం ఆ టెక్నిక్. నిద్రలో దోమలు కుట్టినా మీరు ఇలా అంటారు, మీకు తెలీదు కదా. తెలుసా, చాలా పనులు మీరు తెలియకుండా చేస్తారు. తాళం చెవులు ఎక్కడో పెడతాం, ఎక్కడ పెట్టావు, నువ్వేగా పెట్టావు, ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అది ఏ మానసిక స్థితిలో చేస్తున్నారో, ఆ అనుభూతి లేనటువంటి, బాహ్యానుభూతి లేనటువంటి స్థితి నిరంతరం మీకు ఉండాలి. ఉంటే మరి మా నిత్య జీవితం ఏమవుతుంది? మీకు ఏమర్థమైంది గురువులు చెప్పింది అది పూర్ణ జ్ఞానము అని చెప్తూ ఉంటే, మీ నిత్య జీవితం ఏంటి, సంపూర్ణ ప్రపంచంలో జరిగేటటువంటి దానికి నువ్వు కారణభూతుడు అవుతావు. నువ్వే, నేను అలా ఎలా అవుతాను మాస్టర్? గురువులు మరి పాపం వాళ్ళకి తెలియదు, పాపం వాళ్ళు ఏం చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్తున్నది అది. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వవ్యాపకుడివి, సర్వ సమర్థుడివి అవుతావు బాపు, ఆ స్థితిలో ఉండు అంటే నేను తర్వాత అవుతానండి అంటే అర్థం ఏంటి? ఆ స్థితి మీకు అక్కర్లేదన్నమాట. అక్కర్లేని మీకు ఎలా వస్తుంది? కోరుకున్నది వస్తుంది కదా. ఇంచేత ఏది కోరితే అది వస్తుంది. ఇది కోరుకోవటం లేదు మనం. మళ్ళీ కళ్ళు మూసుకోండి, ఆ శాంత స్థితికి ప్రయత్నించండి. ఏమీ ఆలోచించవద్దు, టైం ఎంత అయిపోతుంది, మిగతా పనులు ఏమున్నాయి, పర్వాలేదు కొంత లేట్ అవుతే. ఆలోచించవద్దు అంటున్నాను. మీరు కదలొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆలోచించవద్దు. స్టాప్ థింకింగ్ అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోండి. బాధలన్నీ మీ వ్యక్తిత్వానికే, మీవి కాదు. అది కాస్త జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది తర్వాత చూద్దాం. అది ప్రస్తుతము అనాలిసిస్లే వద్దు, అసలు ఆలోచనలే వద్దు. అయితే కళ్ళు మూసుకుని ఎక్కడ చూడమంటారు మాస్టర్? ఆలోచించవద్దు మొర్రో అని నేనుంటే ఎక్కడ చూడాలి అంటే అదో ఆలోచన. భలే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే అన్నీ వదలండి, ఏది వచ్చినా వదలండి. రాముడు ఎలా ఉంటాడు, ఏమీ వద్దు, శాంత స్థితి, నిష్కంప స్థితి, ఆలోచనారహిత స్థితి. కళ్ళు మూసుకుని అదే స్థితిలో లేచి నుంచోండి. ఆ స్థితికి చెదరనివ్వకండి. చాలా అద్భుతమైనటువంటి స్థితి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అది. లేకపోతే పక్క వాళ్ళకి తగులుతాయి కనుక మీ ఇష్టం వచ్చిన రీతిలో గుండ్రంగా తిరగండి ఉన్న స్థలంలోనే. చేతులు అవి కదపకండించండి, పక్కవాడికి తగలవచ్చు. మానసిక స్థితి కంపన లేకుండా తిరగాలి మీరు. మెల్లిగా కళ్ళు తెరిచి అలాగే తిరగడం మీ ఇష్టం. ఎదురుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ మీకు అనవసరం. కళ్ళు తెరిచిన నిష్కంప స్థితి. ఆగండి, అదే స్థితిలో ఉండండి. నిష్కంప స్థితి, ఏమీ ఆలోచించవద్దు. నేను మంత్రాలు చదివినా ఆ మంత్రాలు మీరు అనొద్దు, వినండి. కానీ దానికి అర్థాలు వెతుక్కోకండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. కళ్ళు తెరిచి ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా మీ కార్యక్రమాలు చేసుకోండి. ఎంతసేపు ఆ స్థితిలో ఉండగలరో చూసుకోండి, మీ ఇష్టం. ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వినండి. బిందువు దగ్గర నిరంతర చేతనత్వము ఉండాలి. ఎలాంటి చేతనత్వము? యుద్ధానికి వెళ్ళినటువంటి కొడుకు ఇంకో 2 గంటల్లో ఇంటికి వస్తున్నాడు అని తెలిసింది తల్లికి. పనులన్నీ చేస్తూ ఉంటుంది, వాడికి కావాల్సినవన్నీ వండటానికి, దానికి సదటానికి అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ మనసు ఎక్కడుంటుంది? ఆ విధముగా ఆ బిందువు మీద ఉండాలి మీ మనసు. అంత తీవ్రమైనటువంటి యావతో, ప్రేమతో, ధ్యాసతో మీ ఏదైనా పదం వాడుకోండి. 2, పరివరాజకులుగా మీ నుంచి నేను కోరుతున్నది ఏంటి అంటే, ఆర్గనైజ్ కండి. మీరు మీ అంతటా మీరే ఆర్గనైజ్ కావాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, నేను దేంట్లోనూ కల్పించుకోవటం లే. దాని అర్థం నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ మీకు ఏది వీలో నాకు తెలియాలి కదా. మీ అందరూ పరస్పరము చర్చించుకుని ఉన్న లోపాలు సవరించుకోవటానికి ప్రయత్నం చేయండి. భూతద్దంతో వాటిని చూడకండి. లోపాలు ఉంటే ఆర్గనైజేషన్ మొదలేగా ఇది. కానీ ప్రతి క్షణము కూడా మిమ్మల్ని నుంచి కోరుకునేది ఏంటి అంటే, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, అందరూ కలిసి అడగండి. కలిసి అందరూ నన్నేం అడగక్కర్లేదు. మీరు నాకు వీలుగా ఉందా లేదా, నాకు కాలేజీలో పని ఉన్న టైమింగ్స్ నేను మీకు చెప్తాను. అది తప్ప ఎప్పుడైనా మీరు అడగచ్చు అందరూ కలిసి. అక్కడ నా మీద మీరు దయచేసి కనికరం చూపించవద్దు. మీ మీద మీరు కనికరం చూపించుకోండి. ఉన్న జ్ఞానాన్ని పొందటానికి ట్రై చేయండి. ఎందుకంటే నా అనుభవం ఏమిటి అంటే, ఇలాంటి వాటిలో ప్రకృతి తనదైన రీతిలో పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెడుతుంది. అది పెట్టలేదు అంటే మాకు ఇష్టం ఉంది కానీ మేము చేయలేకపోతున్నాం అన్న స్థితిలో మీరు ఉన్నట్టు లెక్క. అప్పుడు మీకే చేయలేకపోతున్నారు కనుక ప్రకృతికి